వాడు ఈశ్వరుడు. కనుకనే గణపతి తత్వ విచారణ చేసేవాడు గణమునందంతటా వ్యాపించినటువంటి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోబోతున్నాడు. కనుకనే మీరు తొండము రూపము మర్చిపోయి గణపతి నామాన్ని ఒక్కటనే బయటకు మీరు తీయగలిగినట్లయితే ఈ ప్రపంచమంతా గణము, ప్రపంచానికి శాసకుడు గణేశుడు లేదా గణపతి అని కనబడుతున్నది. ఇక్కడ ఇక్కడ గణపతిని చూసేటప్పుడు గణాన్ని తీయనక్కర్లే, గణాన్ని తీసేసి పతిని పట్టుకోనక్కర్లే, గణమును చూస్తూనే పతిగా వాడు ఉన్నాడనే యోగ్యం మనకు కలిగితే చాలు. ఇది మనకు కలగడానికి ఒక మాట అంటాడు భగవద్గీతలు కృష్ణ పరమాత్మ. అదేమిటో మన ధర్మంలో ఏది మాట్లాడినా భగవద్గీత ముట్టుకోవలసింది, అది లేదు పలుకు రాదు. మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వ విధం ప్రోతం సూత్రే మణి గణాయివ. నన్ను మించిన గొప్ప వస్తువు ఒకటి లేదయ్యా విశ్వంలో. అలాంటి గొప్ప వస్తువు నేను ఎక్కడో బియాండ్ ద యూనివర్స్ కాదు, విశ్వంతోనే ఉన్నాను. ఎలా ఉన్నాను అంటే మయి సర్వ విధం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ విశ్వమంతా అంతటా ఎలా వ్యాపించారంటే మణుల హారంలో దారంలా వ్యాపించున్నాను. కనుక మణులు గణము, దారము పతి ఏకమే. కనుక విడివిడిగా కనబడుతున్న మా జీవులందరూ మణి పూసలు లాంటి వాళ్ళైతే వాళ్ళలో దారముగా ఆధారముగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి నేనే అని చెప్పాడు స్వామి. అదే గణపతి యొక్క తత్వము. ఇది మనం గ్రహించగలిగినట్లయితే మనం గణపతిని ఎవరిని పూజిస్తున్నాం? సాక్షాత్ పరమేశ్వరుడు పూజిస్తున్నాం. ఇంతవరకు చెప్పిన భావంలో రూపం ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. రూపమేమీ లేదు, కానీ గణపతి అనగానే విశ్వమునికి అంతరికి పతి అయిన వాడు పరమేశ్వరుడనే అర్థం. అది గణపతి పూజ చేసేటప్పుడు పసుపు పూజ పెడతాం, అందుకని అక్కడ తొండాలు చెక్కం, యోనిమోహన్ చెక్కం, పసుపు పూజ పెడతాం. అంటే ఎంత గొప్ప సంస్కృతి అండి. భగవంతుడికి ఆకారము లేదు, అనుకుంటే ఆకారం ధరిస్తాడు, రెండు ఉన్నాయి. అది ఆకారం లేని పసుపు ముద్దలో ఆ గణపతి తత్వాన్ని మనం ఆవాహన చేసి పూజ చేస్తున్నాం. మంత్రానికి ఎంత శక్తి ఉంటుందంటే మన హిందూ మంత్రానికి భగవంతుడిని తీసుకొచ్చి పసుపు ముద్దలో కూర్చోబెట్టగలిగినంత శక్తి ఉంటుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతిభిస్సేద సాధనం అని కీర్తిస్తాం. ఈ మంత్రంలో కూడా ఎక్కడ ఏనుగు ముఖం వర్ణం లేదు. మీరు పరిశీలించినట్లయితే ఈ మంత్ర వ్యాఖ్యానం సమయం చిక్కితే ముగించే లోపల నేను చెప్పుకుందాం. అయితే మొత్తానికి గణపతి అంటే ఒకటి తెలిపింది. ఇప్పుడు ఆయన విఘ్నేశ్వరుడు అని మనకు పేరు వచ్చింది. విఘ్నములకు ఈశ్వరుడు అని అర్థం. అయితే విఘ్నం అంటే అర్థం ఏమిటి? ప్రతి వారికి తాను చేస్తున్న పని దానికి వచ్చే ఆటంకాలు రెండే తలుచుకుంటాడు. కానీ సృష్టిలో విఘ్నం అవసరమా అనవసరమా అనే ప్రశ్న మనకు అనవసరం. ఏదైనా విఘ్నాలు ఉంటాయి సృష్టిలో, విఘ్న అవసరం కూడా. విఘ్న అవసరము, విఘ్నము అనవసరము, రెండు మనం ఎవరు చెప్పడానికి విఘ్నం గురించి? అదే మీరు బాగా గమనించండి. అమ్మ కూర్చోండి, అమ్మ కూర్చోండి, కూర్చోండి దగ్గరికి, ఇక్కడ కూర్చోండి. విఘ్న నాయకుడు అంటామని, విఘ్న నాశకుడు అనం మనం. విఘ్నేశ్వరుడు అంతేకాదు పేరు. ఈశ్వరుడు అంటే మళ్ళీ లీడరు, రూలర్, నాయకుడు. విఘ్నములకు నాయకుడు ఆయన, అందుకని విఘ్న నాశకుడు అని లేదు పరిశీలించండి. ఇక్కడ విఘ్న నాయకుడే అంటున్నాను. అయితే మనకు విఘ్నాలు పోవాలని తొందర ఎక్కువ కనుక విఘ్న నాశక అని మనకు కూడా కలుపుతూ ఉంటాం మేము. కానీ విఘ్న నాయకుడు అంటే విఘ్నాలకైనా పాలకుడు, మరి వాటిని పెంచి పోషిస్తాడు ఆయన. ఇదేమంటే ఏమైనా బాగుందా అంటే ఇక్కడ అర్థం గమనించుకోవాలి. ఒక చిన్న పని చేస్తే మనకు విఘ్నం వస్తుందని భయంతో తొలగించమని గణపతిని ప్రారంభిస్తున్నామే, ప్రార్థిస్తున్నామే. మరి సృష్టి అనే పెద్ద పని పెట్టుకున్న బ్రహ్మగారికి విఘ్నాలు రాకుండా ఉంటాయా? చిన్న పనికి చిన్న కష్టాలు ఉంటాయి, పెద్ద పనికి పెద్ద కష్టాలు ఉంటాయి. పేద కష్టాలు పేదమైన సామెతలు మనకి. అలా బ్రహ్మగారు కూడాను మొట్టమొదట పరమేశ్వర సంకల్పంతో సృష్టి చేయడానికి ఉద్భవించినటువంటి బ్రహ్మ భగవంతుడి ఇచ్చిన శక్తితో తాను సృష్టి చేయడానికి ఉద్భవిస్తున్నప్పుడు సృష్టి చేయకుండా ఆయన విఘ్నాలు వచ్చేయట. ఈ విషయం మనకి బ్రహ్మవ్యక్త పురాణం చెప్తుంది, తర్వాత గణేష పురాణం చెప్తున్నది, ముద్గల పురాణం చెప్తున్నది, మూడు పురాణాల కథ. ఇంతే కాకుండా గణేష తాపినీ ఉపనిషత్తు అని ఉపనిషత్తులో కూడా ఈ కథ కనబడుతుంది. ఇక్కడ మొట్టమొదట బ్రహ్మగారికి సృష్టి చేయబోతుంటే విఘ్నాలు ఏర్పడ్డాయి. ఇది గణేష ప్రథమావిర్భావ ఘట్టం చెప్తున్నాడు, చాలా రమ్యమైనది. అప్పుడు బ్రహ్మగారి ధ్యానానికి కూర్చున్నారు, విఘ్నాలు తొలగించడం ఎలాగా అని. ఎందుకంటే బ్రహ్మకి ఏం చేయ చేతనైనా చేత కాకపోయినా ఒక్కటి చేతనం ఉంది, కష్టం వచ్చినప్పుడు భగవంతుని స్మరించడం. అది చేతనైతే చాలండి, ఇంకోటి అక్కర్లేదు. పరమాత్మను స్మరిస్తున్నాడు. పరమాత్మను కానీ సృష్టి స్థితి లైలికి మూలమైన ఒకటే ఈశ్వరుడు. అతను చెప్పే నామం ఒక్కటే, దానిపై ఓంకారం. కనుక హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఒకటే పరమాత్మ అని చెప్పేది ఒకటే అక్షరం ఓంకారం. కానీ ఒక్కడొక్కడిలా ఉండకుండా ఇంత ప్రపంచం చేసేది కనుక ఆయనకి అనేక రూపాలు అనేక పేర్లు తర్వాత వచ్చింది. ఈ సూక్ష్మమైన సూత్రం తెలుసుకుంటే స్పష్టమవుతుంది. బ్రహ్మగారు ఆ ప్రణవాన్ని జపం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అనేక చోట్ల శాస్త్రం బ్రహ్మ నోటి నుంచి మొట్టమొదటి వచ్చిన శబ్దం ఓంకారం అనే చెప్తుంది ఇక్కడ. ఆ ప్రణవాన్ని జపం చేస్తున్నాడు, కేవలం ప్రణవాన్ని ధ్యానం చేస్తున్నాడు. అది కూడా ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా ఆయన ఎదురుగా తాను జపించే ఓంకారం ఒక తేజోమయమైన ఆకారం ధరించి కనబడింది. ఎప్పుడైనా సరే మనం ఉచ్చరించే శబ్దం ఒక తేజ రూపాన్ని ధరిస్తుంది అనేది ఒక సూత్రం. అప్పుడు ఆ ప్రణవం యొక్క శక్తి ఒక తేజ పుంజంగా ఎదురుగా కనబడుతుంది అక్కడ. ఆ తేజపుంజం వచ్చినప్పుడు అంత వచ్చిన ఆనందం కూడా వినపడుతుంది. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు బ్రహ్మగారు. చూడగానే మహాతేజపుంజం క్రమంగా ఒక రూపం ధరించింది. ఇక్కడ బ్రహ్మగారు ఏ కోరికతో ధ్యానించాడో కోరిక తగ్గట్టుగా రూపం ధరించింది. భగవంతుడు ఎప్పుడైనా మన ఉపాసనకు తగ్గ రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపం లేనివాడు మన ఉపాసనకు అనుగుణంగా ధరిస్తాడు. అది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనే వాక్యం పెద్దవాళ్ళు మనకి చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు ఉపాసకుడు ఎవడు? బ్రహ్మ. అది కార్యం ఏంటి? విఘ్న నివారణ. దానికోసం రూపకల్పన. రూపకల్పన ఎవరు చేస్తున్నారు? ఈయన చేయట్లేదు. ఆ ప్రణవతత్వమే రూపం తెచ్చుకుంటుంది. చూస్తూ ఉంటే క్రమంగా రూపము ఏనుగు ముఖంతో బలుపైనటువంటి తేజస్సుతో గోచరించింది ఎదురుగా. దీన్ని తుందిలం మహా అన్నారు. తుందిలం అంటే బలుపు, మంచి పుష్టికరమైనటువంటి తేజస్సుతో గోచరించింది. తమ్ నరం వపుషి కుంజరం ముఖే. తమ్ నరం వపుషి, వపుషి అంటే శరీరం అంతా కూడాను నరాకారం, శిరస్సు గజాకారం, కుంజరం ముఖే ఆ రూపం ధరించింది. అంటే ఓంకారం ఒక రూపం ధరిస్తే అది ఏనుగు వదనంతో మంచి పొట్టతో పుష్టిగా ఉంటుందన్నమాట. కానీ ఓంకారం ధరించిన మొదటి రూపం ఆ విధంగా గోచరించింది. గోచరించగానే చూసి నమస్కరించాడు బ్రహ్మగారు. అప్పుడు ఆ గజవదనుడు అంటే ఓంకారమే మొదట గజవదన రూపంలో గోచరించింది. ఎందుకంటే విఘ్నాలను తొలగించడానికి గోచరించింది. గోచరించిన ఆ స్వరూపం ఏం చేసిందంటే, నీకు మంత్రోపదేశం చేస్తున్నాం పుచ్చుకోని గణపతికి మంత్రోపదేశం చేశాడు. ఎందుకంటే విఘ్నాలను తొలగించడం అనే ప్రయోజనం నెరవేర్చడానికి కావలసిన మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ మంత్రం పేరు వక్రతుండ మంత్రం. వక్రతుండ మంత్రం అని సరిగ్గా మనందరం చదువుతుంట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ప్రసిద్ధి చెందిన శ్లోకం వెనకాల చూడండి. బ్రహ్మం కనబడిన రూపం ఉంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. వక్రతుండంతో పెద్ద శరీరంతో కోటి సూర్యులు తేజస్సుని వెదజల్లుతున్న ఒక మహాపుంజం. అటువంటి ఆ తేజస్సు వక్రతుండ మంత్రాన్ని ఇచ్చింది. ఈ వక్రతుండ మంత్రానికి అర్థం ఏంటంటే, వక్రతుండ అంటే వంకర కలిగిన తుండము కలవాడు. ఇది దీని యొక్క అర్థం. అప్పటికి మనం గణపతి గురునామాలు అయిపోయాయి. గణపతి విఘ్నేశ్వర వక్రతుండ, వంకర కలిగిన తుండము కలవాడు, ఇది అర్థం. అయితే అది సగుణ రూపానికి సరిపోతుంది. కనుక దేవత ఒక పేరు పెట్టినప్పుడు అది సగుణ రూపానికి సరిపోవాలి, ఆయన నిరాకారతత్వానికి సరిపోవాలి, అప్పుడే మంత్రం అవుతుంది. ఇది ఆలోచించాల్సిన అంశం. అది ఒక నామాన్ని పట్టుకుని మనం భావన చేస్తూ ఉంటే ధరించుకోవచ్చది. వక్రాం తుండగితి ఇది వక్రతుండ, ఇది అర్థం చెప్తుంది శాస్త్రం. చూడండి, ఒకటి వంకరతుండం కలవాడు అంటే రెండు అర్థం ఏంటంటే వక్రాం, వక్రము అంటే వంకర, వంకరలను తుండగితి ముక్కలు చేయువాడు అని అర్థం. ఇక్కడ వక్ర వంకరలను తొలగించేవాడు వక్రతుండడు. అప్పుడు అర్థం మార్పు చూడండి. ఇక్కడ వంకరలు, వంకరలు అంటే ఏమిటి? ఎన్ని చెప్పేది అన్నాడు ఆయన. ఎన్ని వంకరలు ఉంటాయండి? వంకర అంటే ఏం లేదు, ఒకటి స్ట్రైట్ గా పని జరిగిపోతూ ఉంటే ఏదో ఆట కోసం వంకర వస్తుంది. కానీ వక్రము అంటే ఆటంకాలే. కానీ ప్రతిదీ ఆటంకం. కొందరు చక్కగా ఆలోచిస్తూ మధ్యలో వక్రబుద్ధి వస్తుంటుంది. వక్రబుద్ధి లోకంలో వక్రబుద్ధి అని మాట కూడా ఉంది. ఈ వక్రబుద్ధి ఏంటంటే సత్యాన్ని సత్యంగా చూడనివ్వు. ఎదురుగా ఒక మంచి అనుభూతి కలుగుతుంటే పరిమాణం తక్కువ వస్తుంది, సందేహం వస్తుంది, భయం వస్తుంది, సిగ్గు వస్తుంది, ఒకటేమిటి కావలసిన వికారాలన్నీ వస్తాయి. వాటి వల్ల మన ప్రగతి ఆగిపోతుంది. కనుక ఈ వికారాలకి పేరే వక్రము. కనుక వక్రం అనగా విఘ్నమే. విఘ్నమును తొలగించేవాడు వక్రతుండ. ఇంకొక అద్భుతమైన అర్థం ముగ్గురు పురాణం చెప్తుంది. వక్రం అంటే మాయా. చాలా విశేషమైనటువంటి భావం అండి. ఇక్కడ పరబ్రహ్మ భావనతో చూడాలి. ఎందుకంటే గణపతిని పరబ్రహ్మ భావనతో ఉపాసించే మతం ఉంటుంది. వాళ్ళు శివుడు విష్ణువు అమ్మవారు వీళ్ళెవరిని పట్టించుకోరు, గణపతే సర్వస్వం అంటారు. అలా అన్నటువంటి మతం ఎలాగైతే వైష్ణవం అంటూ విష్ణువు తప్ప ఇంకోటి లేదని ఉందో, శివుడు తప్ప మరొకటి లేదని శైవం ఎలా ఉందో, శక్తి తప్ప మరొకటి లేదంటూ శాక్తేయం ఎలా ఉందో, గణపతి తప్ప అన్య దైవం లేడని గాఢపంచం ఒకటి ఉంది. అంటే మన వైపు పెద్దగా తెలియదు. మన వైపు అంటే అమెరికాలో కాదు నేను చెప్పేది. మన ప్రాంతాల్లో తెలుగునాట కానీ తమిళనాట కానీ కర్ణాటక ప్రాంతాల్లో తెలియదు. అది గణపతి అంటే ఇష్టం మాత్రం అందరికీ ఉంది. ఎందుకంటే గణపతిని పరమాత్మను ఉపాసించకపోయినా గణపతిని ఉపాసించకుండా ఎవరిని ఉపాసించరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కానీ గణపతిని సర్వస్వంగా ఉపాసించే క్షేత్రం నేను చూశాను. అక్కడ గణపత్య పీఠం ఉంది, అది పూణే దగ్గర మోర్గాం అనే ప్రాంతంలో గణపత్య పీఠం ఉంది. గణపత్య పీఠం దగ్గర శ్లోకం చూశాను, అది హరిహర రవి బ్రహ్మ జనకం అన్న శ్లోకంలో చెప్పారు. అక్కడ ఆశ్చర్యకరమైన అవసరం అంటే గణపతి హరి హర రవి బ్రహ్మ జనకం, వీళ్ళందరికీ మూలంటాయి. ఇదేమిటండి, మీరు వాళ్ళని అడిగితే వేద ప్రమాణంతో చూపించారు, నాకు ఆశ్చర్యపోయాను. అంటే శివుడు కాదు విష్ణువు కాదు అంతా గణపతి అనమాట, అంతా గణపతి అనుకుంటే పర్వాలేదు, శివుడు కాదు విష్ణువు కాదని మాత్రం అనుకోకండి. అంటే దీని అర్థం ఏంటంటే సర్వదేవతాత్మకమైన పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఆయన నువ్వు గణపతిగా చూస్తే అంత గణపతిగా కనబడుతుంది ఇక్కడ అని. అది గణపతి వక్రతుండు అన్నప్పుడు వక్రం మాయా తాం తం తుండయతి ఇది వక్రతుండ అన్నారు, మాయను తొలగించువాడు. ఇది ఇక్కడ అర్థం, ఎందుకంటే మాయ వంకర, దానికి మించిన వంకర వరకట్లేదు. ఈ మాయా వికారం వల్లనే మనం పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఈ వక్రమైన మాయని వదిలించడం మహాకష్టం, ఎందుకంటే ఒకదాన్ని మరొకటిగా చూపించేది వంకర. సత్యమైన భగవతత్వాన్ని తెలియకుండా మిచ్చయ్యైన జగత్తనే సత్యంగా చూపించేది మాయ. ఇది వేదాంత భాష, ఒక్క మాట చాలా అర్థం చేసుకున్న వాళ్ళకి. ఇది ఎలా చెప్తామంటే కనిపించింది ప్రపంచము, పరమాత్మ కనిపించట్లేదు కాబట్టి కనిపించేది సత్యమవుతుంది, కానీ కనిపించినది ఎలా సత్యమవుతుంది అని అంటే సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే భూమి కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్యుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది. కనుక మీరు సిద్ధాంతీకరిస్తారా, భూమి కదలదు సూర్యుడు కదులుతాడు అని అంటే కనిపిస్తుంది అదే, కానీ సైన్స్ ఏం చెప్తుంది, లేదయ్యా భూమి కదులుతుంది సూర్యుడు కదలడం లేదని యాక్సెప్ట్ చేసేవా లేదా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ ఒకటి వేరే అయినప్పటికీ కూడా సైన్స్ చెప్తేనే ఒప్పుకుంటున్నావు, అంటే సైన్స్ కరెక్ట్గా ఉంటుందో నువ్వు అనుకుంటున్నావు అంటే అనుకుంటున్నావు అంతే ఇక్కడ. అలాగే కనబడుతున్నది సత్యం కాదు, కనబడేది సత్యం ఒకటి ఉంటుంది, కనబడేది అసత్యం కూడా కావచ్చు. అదేవిధంగా సర్వం భగవన్మయం అయినప్పటికీ అది తప్ప అన్నీ కనబడ్డమే మాయ. అది ఒకటి మాయ అంటే మరేంటే కాదు, ఈశావాస విధం సర్వం అయినప్పటికీ ఈశ్వరుడు తప్ప అన్ని కనబడ్డమే మాయ. ఆ మాయ పోయి అంతా ఈశ్వరుడిగా కనబడితే అదే మోక్షం, మరేం లేదండి. సింపుల్, చెప్పినంత సింపుల్ కాదయ్యా అన్నాడు. ఎందుకంటే ఇది నీ మాయ అయితే నువ్వు తీసేయగలవు, నా మాయగా తీయలేవు అన్నాడు. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా, దీన్ని దాటలేవు అన్నాడు. దాటలేవని భయపడతాడు మొదటి వాక్యంలో, నేను దాటిస్తానంటాడు రెండో వాక్యం వెంటనే. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే, వెంటనే చెప్పాడు ఇక్కడ. కనుక మాయని నేనే తొలగిస్తాను అన్నప్పుడు వక్రమైన మాయను తొలగించేవాడెవడు వాడు వక్రత ఉండడు, ఇది తెలుసుకోండి. అది మాయని నియమించి మాయని తొలగించేవాడెవడో వాడు వక్రత ఉండడు. దీన్ని బట్టి అవన్నీ బ్రహ్మ పదార్థంగా అర్థం.